వారి రచనలు మాత్రమే. అయితే మా శ్రోతలకి పీజీ వుడ్ హౌస్ గారి జీవిత విశేషాలు కొంచెం వివరిస్తారా, అంటే వారు ఎన్ని రచనలు చేశారు ఏంటి?
సంతోషంగా వివరిస్తా.
ఓకే సార్.
పీజీ వుడ్ హౌస్ 1881 సంవత్సరం అక్టోబర్ 15 జన్మించారు హాంకాంగ్లో. వాళ్ళ నాన్నగారు అక్కడ హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంక్, ఇప్పుడు HSBC అంటుందామే, ఆ బ్యాంకు అక్కడ పనిచేసేవారు. 1881 అని నేను చూసినప్పుడల్లా వికట కవి గుర్తుకొస్తుంది, ఎందుకంటే ఇటు నుంచి కూడా 1881 అవుతుంది. బహుశా అందుకే జన్మించాడేమో అని ఊరికే నాకు అనిపిస్తుంటుంది. అలాగే ఆయన మృత్యు కూడా, ఆయన రచనలన్నీ లవ్ యాంగిల్స్, చివరికి జంటలు కలవటము, ఏదో కష్టాలు పడి కలపటము కలవటము రెండు. ఆయన చనిపోయిన రోజు వ్యాలంటైన్స్ డే, ఫిబ్రవరి 14 1975 చనిపోయినారు. 93 బతికి 92 పుస్తకాలు రాశారు. 92వ పుస్తకం ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు 75 పేజీల ఫస్ట్ డ్రాఫ్ట్. ఆయన ఒక డ్రాఫ్ట్తో ఎప్పుడూ సంతృప్తి పడేవాడు కాదు, 5-6 డ్రాఫ్ట్లు. ఇంగ్లీష్లో ఇంత కమాండ్ ఉన్నా, ఒక ప్లాట్ మీద ముందే రాసుకున్నా, కొన్ని పేజీల నోట్స్ రాసి పెట్టుకున్నా కూడా ఆయనకి సమాధానం పడేవాడు కాదు, తృప్తి ఉండేది కాదు ఆయనకి. 5-6 డ్రాఫ్ట్లు మినిమం అవుతుంది, అన్నీ టైప్ చేస్తుండేవాడు ఆయన. ఆ టైప్ చేసిన కాగితాలన్నీ గోడకి పిన్ చేసి పొద్దున్నే సాయంత్రం దాకా ఆయనకి ఇదే పని, కుక్కల్ని వాకింగ్ తీసుకెళ్ళటము, ఇది చేయటము. అట్లా చివరికి హాస్పిటల్ బెడ్ మీద చనిపోయే రోజును కూడా కొన్ని టైప్ చేసిన కాగితాలు కనిపించినాయి
ఆయన
ఆయనవి. ఆయన అభిమానులు ఆ తర్వాత వాటిని పోగు చేసి, ఇది కాక 200 పేజీల నోట్స్ కూడా ఉంది, ఇవన్నీ పోగు చేసి సన్సెట్ అట్ బ్లాండింగ్స్, ఆయన సమంజసమైన పేరు పెట్టారు సన్సెట్
అట్ బ్లాండింగ్.
అది అన్ఫినిష్డ్ నావెల్, అది 92వది. ఈ రచనలో కొన్ని కథా సంకలనాలు ఉన్నాయి, కొన్ని నవలలు ఉన్నాయి. ఇవన్నీ కాక, ఈ 92 కాక, 38 మ్యూజికల్ కామెడీస్లో ఆయన సహరచయిత, లిరిక్స్ రాసేవాడు అనమాట. అవి సినిమాలు రాకముందు మ్యూజికల్ కామెడీస్ బాగా పాపులర్, అందరూ థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు.
అలాగే హాలీవుడ్లో కూడా ఆయన,
హాలీవుడ్లో ఆయన ఒకసారి హాలీవుడ్ వాళ్ళు పిలిచారు. పిలిస్తే MGM వాళ్ళు పైగా, వారానికి $2,000 జీతం, అంటే చాలా గొప్ప అమౌంట్ ఆ రోజుల్లో.
ఆ రోజుల్లో
అయితే ఆయనకి నచ్చలేదు, ప్రతిసారి ఏదో కథ రాయటం, దాని తిరగ రాయటం ఏదో చేస్తుండేవాళ్ళు, ఏదో ఉడికే సూపర్విజన్ లాగా చేస్తుండేవాళ్ళు. ఈ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్ విత్ దట్. ఆ కాంట్రాక్ట్ 1 కాంట్రాక్ట్ టు బి 6 కాంట్రాక్ట్ టు బి ఎక్స్టెండెడ్ బై ఐదర్ సైడ్ అనదర్ 6 అంటే సంవత్సరం పాటు. చివరి దశలో సంవత్సరం కాపోస్తున్నందుకు ఒక ఆయన, వీళ్ళు ప్రెస్ వాళ్ళు ఎవరో వచ్చి ఇంటర్వ్యూ చేస్తే, ఏం చేశారు మీరు హాలీవుడ్ అంటే, నేనేం చేయలేదు, $104,000 మాత్రం నేను సంపాదించాను, 9 కథలు 2 పుస్తకాలు రాసుకున్నాను అనేసరికి అది పెద్ద స్కాండల్ లాగా అయింది. అప్పుడు బ్యాంకులు, ఈ స్టూడియోస్కి అప్పించిన బ్యాంకులన్నీ, ఈ ఇట్లా చేస్తున్నారు మీరు, వృధాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళకి డబ్బు తగ్గించారు. దాంతో ఆ ఎపిసోడ్ అయిపోయింది ఆయన హాలీవుడ్ అది. తర్వాత ఇంకోసారి పిలిచారు కానీ అది అంతంత మాత్రమే.
సార్, తర్వాత మీరు ఆయన చాలా మటుకు మీరు తెలుగులో అనుసృజన చేశారు, ట్రాన్స్క్రియేషన్ చేశారు. సో మరి దీని కాపీరైట్ ఆ సంగతి ఏంటి సార్, అది ఎట్లా ఏంటి?
ఉడవస బతుకున్నప్పుడు, ఆ తర్వాత కూడా ట్రస్టీస్ ఉన్నారు, దాని ట్రస్టీస్ ఆఫ్ ది ఉడవస ఎస్టేట్, హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ కాపీరైట్. వితౌట్ టేకింగ్ హిస్ పర్మిషన్, వితౌట్ పేయింగ్ ది రాయల్టీ, నోబడీ కెన్ డూ, నోబడీ కెన్ రీప్రింట్. ఇప్పటికి కూడా ఇది 75 వరకు ఇది కాపీరైట్ అమల్లో ఉంటుంది. ప్రతి పుస్తకానికి నేను పర్మిషన్ తీసుకుని £100 రాయల్టీ పే చేసిన తర్వాతనే
మీరు ఈ ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి వచ్చింది.
ఇదన్నీ నా సొంత డబ్బే, £100 అనేది. పర్వాలేదు, అంత గొప్ప రచయితకి ఆ మాత్రం అన్న మన నుంచి చేస్తే మేలు బాగుంటుంది అని నా తృప్తి కోసం చేస్తున్న పని ఇది.
ఓకే,
సో ఇందులో నేను సంపాదించేది ఏమీ లేదు.
ఓకే సార్, అలాగే హాస్యం అనేసరికి నాకు ఒక మాట గుర్తుకొస్తుంది, ఏంటంటే ఇప్పుడు యువతరం నవ్వడం మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. అసలు నవ్వు అంటే ఏంటో తెలియకుండా ఉండే పరిస్థితుల్లో వాళ్ళు పెరుగుతున్నారేమో అనిపిస్తుంది. అసలు నవ్వుకి దూరం అయిపోతున్నారు అనిపిస్తుంది. ఒక పుస్తకం చదవడం కానీ, ఒక హాస్య రచన చదవడం కానీ, లేకపోతే హాస్యానికి సంబంధించిన ఎక్కడన్నా ఒక హాస్యానికి సంబంధించిన మీటింగ్ జరుగుతున్న వాళ్ళు ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం కానీ, లేకపోతే ఇవేమీ లేకుండా వాళ్ళు ఏంటంటే ఓన్లీ కేబుల్ టీవీకి, కంప్యూటర్కి, కెమెరాకి, ఇన్ ది సెన్స్ ఇట్లా చాటింగ్కి ఎడిక్ట్ అయిపోయారు కదా. ఇప్పుడు మరి ఈ యువత ఎటువైపు పయనిస్తోంది? ఈ యువత మళ్ళీ మామూలుగా ఆ మార్గంలో రావాలంటే, అంటే మీ ఆనాటి రోజులు రావాలంటే ఈ ఎలా ఉంటే బాగుంటుందంటారు?
నా అనుభవంలో ఈ సరదాగా కాసేపు రిలీజ్ అయిన తర్వాత బెంగళూరు నుంచి ఒక ఐటీ ఎంప్లాయీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ ఇప్పుడే మీ కథలు చదివానండి, అంటే మీకు టైం ఎక్కడ దొరుకుతుందండి అంటే, లేదండి మా వాళ్ళందరూ వీకెండ్స్లో పబ్బులకి వాటికి పోతూ ఉంటారు, నాకు రిలాక్సేషను మీరు రాసిన పుస్తకాలు చదవటము, నేను కంప్లీట్గా కూల్ అయిపోతాను చదివిన తర్వాత, నాకు అంతకన్నా రిలాక్సేషన్ ఏమీ అక్కర్లేదు అని ఒక ఆయన ఫోన్ చేశాడు. ఇంకొక ఆయన ఈ సరదాగా కాసేపు కథలో, అది రేపల్లే తెనాలి రేపల్లే ఆ రోజుల్లో చిన్నప్పుడు నేను కూడా ట్రావెల్ చేస్తుండేవాడు అప్పుడప్పుడు, ఓ ప్యాసింజర్ బండి ఉండేది, అది ఎప్పుడు బయలుదేరుతుందో ఎప్పుడు పోతుందో
తెలియదు,
ఎట్లా ఉంటుందో
అసలు ఎక్కడ ఆగుతుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు.
అది అది గుర్తు పెట్టుకుని అదే రాశాను, అదే రాసి ఏదో రాసి నాకు తోచినట్టు రాశాను అనమాట. అయితే అది కదా ఆ టైంలో అది కరెక్ట్. ఈయన కూడా ఐటీ ఆయనే, ఆయన ఫోన్ చేసి, సార్ మీరు తెనాలా మీది రేపల్లా అన్నాడు, రెండు కాదండి. ఎందుకంటే అడుగుతున్నారంటే, మీరు ఆ రైలు గురించి రాసింది అప్పుడు ఎట్లా ఉందో ఇప్పటికీ అట్లాగే ఉందండి, ఎంత బాగా రాశారండి అని మెచ్చుకున్నాడు. సో యా, మీరు చెప్పినట్టు కొంతమంది చదవకపోవచ్చు, ఈ రెండు ఉదాహరణతో కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవచ్చు కూడా ఫ్యూచర్లో అనే ఒక ఆశతోనే ఉండాలి మనం. ఇప్పుడు తెలుగు ఎంతమంది చదువుతారు నెక్స్ట్ జనరేషన్లో అనేది.
అవునండి, ఇప్పుడు కొన్ని కొన్ని వర్డ్స్ మనం చిన్నపిల్లలకు కూడా మామూలుగా తెలుగులో చెప్తుంటే అర్థం కావట్లేదు, వాళ్ళకి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు పద్ధతి అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, మెథడ్ అంటేనే అర్థం అవుతుంది.
మా మనవడు స్త్రీ వాళ్ళకి ఏదో 80 రూపాయలు ఇవ్వరా అని చెప్తాను, 80 అంటే ఏమిటండి, 80 అని చెప్తే వాడు వెంటనే ఇచ్చేస్తాడు. అది అందరిలో ఇప్పుడు మామూలు
కామన్ అయిపోయింది. సార్, మీరు ఒక రచయితగా ఈ రచనలు చేయాలంటే, ఇప్పుడు వచ్చేవాడు రచనలు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే అది ఒక పూర్తిగా ప్రొఫెషన్ కావచ్చు, లేకపోతే హాబీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, వాళ్ళకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి ఒక రచయితకి? అది ఒక అనువాదం కావచ్చు, లేకపోతే అనుసృజన కావచ్చు, లేకపోతే స్ట్రెయిట్ రచన కావచ్చు.
ముందు భాష మీద పట్టు ఉండాలి
సార్.
ఈరోజు కథలు చదివితే ముందుకు వెళ్ళబుద్ది కాదు, ఎందుకంటే భాష మీద పట్టు చాలా తక్కువ కనిపిస్తుంది. దానికి ఎడిటర్ కూడా కొంచెం బాధ్యుడే. ఎడిటర్ ఇప్పుడు ఏమైనాడంటే పత్రికలకి బికమ్ మోర్ ఆర్ లెస్ లైక్ ఎ పోస్ట్ మ్యాన్. ఒక కథ వస్తుంది, ఆయన ఎవరికో సబ్ ఎడిటర్కో ఎవరికో ఇస్తారు, బాగుందా లేదో. ఇప్పుడు అందులో రాసిన దాన్ని సరిగ్గా దాంట్లో ఏమన్నా తప్పులున్నాయా అనేది ఎడిటర్ కంప్లీట్గా
పక్క వాళ్ళకి వదిలేస్తాడు.
వాళ్ళకి అంత మాత్రమే, అయితే పూర్తి బాధ్యత ఎడిటర్ది. నేను ఒక 2 సార్లు ప్రముఖ ఎడిటర్స్ కూడా పాయింట్ అవుట్ చేశాను, ఎందుకంటే అన్ని నాకే తెలుసు అన్నట్టు వాళ్ళు ఏదో కొటేషన్స్ రాస్తుంటారు, ఆరుద్ర శ్రీశ్రీ, ఆ కొటేషన్ కరెక్ట్గా రాశాడా, వాళ్ళు వాడిన ఇదే మాటలు. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆరుద్ర గారిది వెరీ ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంది, నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ జీవితకాలం లేటు. ఇది ఆ రోజుల్లో సినీవాలిలో
రాశాడు,
తోమేవాహనంలో ఉంది. ఒక ఆయన ఒక రచయిత అన్నీ నాకే తెలుసున్నట్టుగా, నువ్వు వెళ్ళే బండి జీవితకాలం లేటు అని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడు. ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుతున్నానంటే కరెక్ట్గా దాంట్లోంచి ఎత్తి రాస్తున్నట్టు అర్థం కదా, అది ఎడిటరు కరెక్ట్ చేయాలి,
చూసుకోవాలి.
ఆయనకి టైం లేదు,
అసిస్టెంట్ ఎడిటర్కో సబ్ ఎడిటర్కో ఇచ్చేస్తారు
అశ్రద్ధ. ఫైనల్లీ ఎడిటర్ ఓన్లీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ల్యాప్సెస్. మొన్న కూడా ఒక దాంట్లో ఎక్కడో పాయింట్ అవుట్ చేశాను, ఒక 1953 ఎక్కడో గుండె మార్పిడి అయిందంట, తప్పు. అది ఎడిటర్ చూసి కరెక్ట్ చేసి ఉండవలసిందే. ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ టుక్ ప్లేస్ ఆన్ December 13th of 1973 సంథింగ్ లేదంట. అది ఇంటర్నెట్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. 1953లో ఎప్పుడైంది, ఫస్ట్ క్రిస్టియన్ వెర్నాడ్ చేశాడు. ఇవన్నీ ఎవరు చూసుకోవట్లేదు, అందుకని చదవబుద్ధి కాదు చాలా మందికి. దాని బదులు ఇంగ్లీషే చదువుకుందామని అనిపిస్తుంది.
ఓకే, అది సార్. అలాగే మీరు పూణేలో వర్క్ చేసిన రోజుల్లో మళ్ళీ గూగుల్ కూర్చుని అక్కడ ఆంధ్ర అసోసియేషన్లో మీరు మెంబర్షిప్ ఉన్నారు. అప్పుడు ఆ యాక్టివిటీస్ ఎలా ఉండేవి? మీరు అప్పుడు కూడా మీరేమైనా అంటే కథలు చదవడం కానీ ఆ రోజుల్లో కూడా చేసేవారా, లేకపోతే ఎలా ఉండేది ఆ యాక్టివిటీస్ ఎలా ఉండేవి మీకు ఆఫీషియల్ యాజ్ వెల్ యాజ్ మీ
పూనా ఆంధ్ర అసోసియేషన్? చాలా బాగుండేది ఆ రోజుల్లో. అందులో నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని
సార్.
మాకు ఒక అడ్వాంటేజ్ ఉండేది, ముంబైలో ఆంధ్ర మహాసభ అని ఉంది, దాని వ్యవస్థాపకుడు చాలా కాలం ప్రెసిడెంట్ SMY శాస్త్రి, తెలుగు వాళ్ళకి ఆయన సోమన్ చెగ్గిన శాస్త్రి గారిగా రచయితగా పరిచయం. ఆయన బాంబే మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా అప్పుడు ఉండేవారు, తర్వాత కమిషనర్ కూడా అయ్యి రిటైర్ అయినారు. SMY శాస్త్రి అని బాంబే వాళ్ళకి పరిచయం, మనకి సోమన్ చెగ్గిన శాస్త్రి. ఎవరన్నా ఆర్టిస్ట్ కానీ ఒక మంచి రచయిత కానీ వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళు బాగా డబ్బు ఉంది,
ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది,
ఆంధ్ర మహాసభకి డబ్బు బాగా ఉంది, మాది ఒక పువర్ కజిన్ లాగా అనుకోవచ్చు. ఆయన ఒక కార్డు రాసేస్తుండేవాడు టు ది సెక్రటరీ ఆంధ్ర అసోసియేషన్ పూనా, మేము మన వాళ్ళని పిలుస్తున్నాము, మీరు కావాలంటే మధ్యలో దింపుకోండి, మీరు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోండి. వాళ్ళు దానిలోనే కనుక ఒక బ్రేకప్ జర్నీ అనమాట. అట్లా వెంపటి సత్యనారాయణ శర్మ గారి ఉషా ప్రణయం, రఘురామ గారి అఫ్ కోర్స్ కృష్ణరాయవారు, అది తెల్లవారులో నడిచింది.
అప్పుడు నాటకాలు అలాగే ఉండేవి కదా,
తెల్లవారులో నడిచింది. బాలమురళి కృష్ణ గారి గాత్ర కచేరి, బాలమురళి కృష్ణ గారి గాత్ర కచేరి అంటే ఒక చిన్న
చెప్పండి.
ఆయన టికెట్లు అమ్ముడు పోయినాయి, 90% టమిలియన్స్ కొన్నారు, ఓ 10% మనలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు, అంత అభిమానం తమిళకి బాలమురళి కృష్ణ గారు. ఆయన మొదలు పెట్టిన తర్వాత అప్పుడే ఏదో ఒక తమిళ పిక్చర్ రిలీజ్ అయింది, చాలా పాపులర్ సాంగ్ ఏదో ఉంది, వాళ్ళందరూ మాకు అది కావాలి అని అరవల్లో అడగటం మొదలు పెట్టారు. వెంటనే ఆయన పాడేశాడు కూడా. మధ్యలో ఒక 1.5 hours తర్వాత బ్రేక్ వచ్చింది. మేము ఒక ఇది చేస్తుండేవాళ్ళం ఆ రోజుల్లో, ఇట్లాంటి ప్రోగ్రామ్కి మన ధోవతి ఉత్తరీయం
తెలుగు
ఇంటర్వెల్ వెళ్ళి నేను ఆయన ధైర్యం చేసి అడిగాను, నర్తనశాలలో మీరు పాడిన సలలిత రాగ సుధా రసగారు మీరు పాడాలి. ఆయన వెంటనే ఇట్లా చూసి, అది డ్యూయెట్ కదండి అన్నా. నేను చాలా ఆశాభంగం అయింది నాకు, కరెక్టే, ఎవరు లేరు,
ఫీమేల్ సింగర్ లేరు.
ఆయన తెచ్చుకోలేదు. ఒక తంబరా వెనకాల శృతి ఆవిడ ఒక ఆవిడ ఉంది, సరే అయిపోయింది సర్లేండి అని చెప్పేసి నేను మళ్ళీ ధర తీసేసరికి ఆయన కూర్చున్నాడు, తంబురా ఎవరికో ఇచ్చేసి ఆవిడ పక్కన కూర్చుంది. నేను ఎక్కడ దూరంగా నుంచుంటే ఒకసారి నా వైపు చూసి, సరళిత రాగ సుధారాస పాడితే అది వన్స్ మోర్ అది అప్పటికి ఇప్పటికీ ఎంత గొప్ప
సూపర్ హిట్ సాంగ్.
ఒరిజినల్గా బెంగళూరు లత, ఎవరికి తెలియదు
బెంగళూరు
సుసరా దక్షిణామూర్తి గారి గొప్పతనం, లక్ష్మీ రాజ్యం శ్రీధర్ రావు గారి గొప్పతనం. ఇలాంటి ప్రోగ్రాములు చేసాము అప్పుడు చాలా సంతోషంగా ఉంటుండేది, పెళ్ళయ్యే వరకు యాక్టివ్గా ఉంటుండేవాడిని తర కొంచి తగ్గించారు. అది ఆంధ్ర అసోసియేషన్.
అలాగే సార్, ఈ పాటతో పాటుగా ఈ బృహనల క్యారెక్టర్లో రామారావు గారు వాయిసే డిఫరెంట్ గా ఉంటుంది, ఆ వాయిస్ కరెక్ట్ గా అది బాలమురళి కృష్ణ గారి వాయిస్ సూట్ అవడం,
అది ఐ డోంట్ నో మైక్లో చెప్పచ్చో కాదో కానీ
చెప్పండి,
కొచ్చేతనం కదా, ఆ కొచ్చే వాళ్ళ గొంతు బాలమురళి కృష్ణ గొంతుకు ఎంత మ్యాచ్ అయిందంటే,
అంటే ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా రామారావు గారు ఎంత ఎలాక్ట్ చేశారో ఆయనకి తగ్గట్టుగా
ఈ
వాయిస్, ఇదే కనుక గంభీరమైన గొంతు ఘనశాల గారితో ఎవరితో పాటిచ్చేస్తే ఇలా ఉండేది కాదేమో.
కమలాకర కామేశ్వరరావు గారి గొప్పతనం, ఎవరిబడి
గొప్పతనం,
అందరిది గొప్పతనం, అలా ఉండేది
ఆంధ్ర అసోసియేషన్. అలాగే మీరు పూణే ఆంధ్ర అసోసియేషన్ గురించి కూడా చెప్పారు సార్. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇగేన్ మీరు ట్రాన్స్క్రియేషన్ చేసిన ప్రపంచ ప్రఖ్యాత హాస్య రచయిత పీజీ వుడ్ హౌస్ గారు, ఆయన ఫ్యాన్స్ క్లబ్స్ చాలా ఉన్నాయి కదా, వరల్డ్ వైజ్గా ఉన్నాయి,
వరల్డ్ వైజ్
ఇంటర్నేషనల్గా ఉన్నాయి, అలాగే ఇండియాలో ఉన్నాయి, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఆ వివరాలు చెప్తారు.
ఏ రచయితకి లేనన్ని ఫ్యాన్స్ క్లబ్ ఈ ఒక్క రచయితకే పీజీ వడోస్కే ఉంది. ఇంటర్నేషనల్ క్లబ్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఇండియన్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ అసోసియేషన్లో వివిధ లాంగ్వేజెస్లో వాళ్ళు బెల్జియము, తర్వాత పోర్చుగల్ ఇట్లాంటి లాంగ్వేజెస్లో వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ అయినవి వాళ్ళ రచయితలుగా ఉంటారు. నేను ఫస్ట్ టైం ఒక బాంబేలో ఒక ఆర్టికల్ వచ్చింది అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో, బాంబేలో ఒక ఫ్యాన్స్ క్లబ్ ఉందని ఆర్టికల్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరో పంపించారు. ఫస్ట్ నేను ఏం చేశానంటే అదొక చిన్న ఉదంతం, ఆ A0 సైజ్ పేపర్ అది కాపీలు చేసి రమణ గారికి బాబు గారికి పంపించా, ఇట్లా ఒక ఫ్యాన్స్ క్లబ్ ఉందండి అది. నేను దాంట్లో అది మామూలు పోస్ట్లో పంపించా, అది వారం ఏమో నార్మల్గా వాళ్ళు ఎవరన్నా అందితే ఒక వారం రోజులు SMS ఇస్తుండేవాళ్ళు, అప్పటికి సెల్ ఫోన్స్ వచ్చేసినాయి. వారం దాటింది, 10 రోజులు అయింది, అప్పుడు బాపు గారికి ఫోన్ చేస్తే నిన్ననే అందిందండి, మీరు మామూలు పోస్టులో పంపించారు కదా, మన వాళ్ళు అంతేనండి అన్నారు. అన్న తర్వాత ఓ 10 రోజుల తర్వాత నాకు లెటర్ వచ్చింది బాపు గారి సంఖ్య, వచ్చిన చెట్టు కాగితం మీద రాసిన, శ్రీ కృష్ణమోహన్ గారికి మీ పీజీడబ్ల్యూ పీజీ విడవస్ కవర్ ఇవాళే అందింది, మన పోస్టల్ మహాత్సం మీకు తెలియడానికి ఒక పీజీడబ్ల్యూ ఆర్టికల్ పోస్టులోనే పంపిస్తున్నాను. అది బాబు గారి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళిద్దరు
చమత్కారాలు వేసేవారు.
ఇంకొక ఉదాహరణ, రమణ గారు ఫస్ట్ నాకు లెటర్ రాసినప్పుడు ఆ కవర్ మీద రమణ గారి ముళ్ళపూడి వెంకటరమణ గారి స్టిక్కర్ ఉంది, ఆ కవర్ ఏమో ఫార్చ్యూన్ హోటల్ తిరుపతి అని రాసింది, బహుశా తిరుపతిలో ఉన్నారు గారు ఉన్నారేమో అక్కడి నుంచి లెటర్ రాసింటారని, ఆ ఫార్చ్యూన్ పక్కన బ్రాకెట్లో బడాయి అని రాశారు. ఏమిటో ఏది నాకేం అర్థం కాలేదు, ఫస్ట్ లెటర్ ఈ బడాయి ఏమిటో నాకు తెలియలేదు. ఆ లెటర్ ఓపెన్ చేస్తే అదంతా చిన్న పోస్ట్ స్క్రిప్ట్ లాగా ఒక స్టార్ మార్క్ పెట్టి ఈ లేఖ పెట్టిన కవరు ఎత్తుకొచ్చినది బడాయి కోసం రమణ, అట్లా ఎక్కడ వీలైతే అక్కడ హాస్యం వాళ్ళు చేశారు, అది వాళ్ళ గొప్పతనం
సార్. సార్ అలాగే హైదరాబాద్లో
రైట్ బాంబే ఆర్టికల్ చదివిన తర్వాత నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని నేను వెళ్ళాను. వాళ్ళది ఏంటంటే రిలీజియస్గా ప్రతి నెల ఆఖరి ఆదివారం కలుస్తారు, ఒక పల్లెట్లో కలుస్తారు, ఉడోస్ గురించి మాట్లాడుకుంటారు, ఉడోస్ పుస్తకాలు ఏదన్నా ఇంపార్టెంట్ ఏదంటే చదువుతారు. సంవత్సరానికి ఒకసారి నేను కూడా వెళ్తుంటాను. నన్ను వాళ్ళు OMH అంటారు, అవర్ మ్యాన్ ఇన్ హైదరాబాద్,
అవర్ మ్యాన్ ఇన్ హైదరాబాద్,
హైదరాబాద్. ఎందుకంటే ఉడోస్ కొన్ని ఆర్టికల్స్ పంచ్ మ్యాగజైన్కి రాస్తుండేవాళ్ళు అమెరికా నుంచి, అవర్ మ్యాన్ ఇన్ అమెరికా అనే పేరుతో రాస్తుండేవాళ్ళు, అట్లా నాకు అవర్ మ్యాన్ ఇన్ హైదరాబాద్ అని పేరు పెట్టారు. అది కలకత్తాలో మంచి అసోసియేషన్ ఉందట, నాకు వాళ్ళకు పరిచయం లేదు, బాంబే అసోసియేషన్లో పరిచయం ఉంది. హైదరాబాద్లో వస్తే ఉడోస్ అభిమానులు చాలామంది ఉన్నారు, అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోహన్ కందా గారు. మోహన్ కందా గారు చాలామంది తెలుసు, చీఫ్ సెక్రటరీ. ఈ సంగతి నాకు రమణ గారు చెప్తే, తర్వాత బాబు గారు ఫోన్ ఇస్తే, ఫోన్ నెంబర్ ఇస్తే ఆయనతో మాట్లాడి అప్పటి నుంచి నా పుస్తకాలు అందుకే ఆయన కూడా వస్తారు. హెచ్ రాజేంద్ర ప్రసాద్ అని ఆయన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్గా రిటైర్ అయినారు. ఈయన గొప్పతనం ఏమిటంటే ఆయన డాక్టర్, డాక్టర్ అంటే పిహెచ్డి అని,
పిహెచ్డి
మూడు థీసిస్
అంశాల్లో పిహెచ్డి చేశారు.
మూడు థీసిస్లు ఉన్నాయి, అందులో ఒక థీసిస్ ఉడోస్ మీద చేశాడు. దాన్ని లాఫింగ్ విత్ ద మాస్టర్ అని పేరు పెట్టి తర్వాత బుక్ రూపంలో వచ్చింది, యూకేలో పబ్లిష్ అయింది. ఆయన పీజీ ఉడోస్తో కరస్పాండెన్స్ కూడా చేశారు బతుకున్నప్పుడు. ఆ లెటర్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకున్నారు ఆయన, నాకు చూపించారు. ఇంకా బుర్రా సూర్యప్రకాష్ గారని ఆయన SBI జనరల్ మేనేజర్ రిటైర్ అయినారు, ఆయన దగ్గర ఒక 10,000 పుస్తకాలు ఉంటాయి, పీడి ఉదవస్కి ప్రత్యేకమైన అలమర పెట్టుకున్నారు ఆయన. అందులో ఆయన ఫస్ట్ ఎడిషన్స్ కలెక్ట్ చేసుకోవడం, బాపు గారి దగ్గర ఫస్ట్ ఎడిషన్స్ ఉన్నాయి. ఇది పీజీ ఉదవస్ అభిమానులకి మామూలుగా ఇప్పుడు పుస్తకాల షాప్లో కొనుక్కోవచ్చు. 1930లోనో 1931లో వచ్చిన ఫస్ట్ ఎడిషన్ దే ఆర్ అవైలబుల్
అవైలబుల్
వాళ్ళు కలెక్ట్ చేస్తారు. వీళ్ళిద్దరి దగ్గర అదే ఇదన్నమాట, ఒక అలమరా రెండే. అయితే నా 5 పుస్తకాలు కూడా ఆయన పీజీ ఉదవస్తో పుస్తకాల్లో పెట్టినందుకు ఆ రోజున కలిగిన నాకు సంతృప్తి నేను మర్చిపోలేను అన్నమాట.
సార్, అలాగే ఈ లాంగ్ జర్నీలో మీ ప్రొఫెషన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో వర్క్ చేసినప్పుడు, ఆ తర్వాత రచనా రంగం వైపు వచ్చినప్పుడు మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కడ ఎక్కువ మీకు అనిపించాయి, లేకపోతే రెండు సమానమా?
రెండు సమానమే, ఎందుకంటే నాకు ఆశించిన దానికన్నా ఎక్కువే లభించింది. డబ్బు సమస్య కాదు ఇక్కడ, ఇట్స్ నాట్ క్వశ్చన్ మనీ, మనీ మ్యాటర్, ఇది క్వశ్చన్ ఆఫ్ తృప్తి. ఆఫీసులో నేను చేసింది ఎంఎస్సి, అయితే నా దగ్గర 50-60 మంది ఇంజనీర్స్ రిపోర్ట్ అవుతుండేవాళ్ళు. ఒకసారి నాకు ఆ టాస్క్ ఇచ్చినప్పుడు మా సీఎండి గారికి చెప్పాను నేను, నాకు ఇంజనీరింగ్ తెలియదు, మెకానికల్ తెలియదు, వేరే బ్రాంచ్ ఏమిది, వీళ్ళందరినీ నాకు నా దగ్గర ఇస్తున్నావు, ఈ గ్రూప్ అని నేను మెయింటైన్ చేయాలంటే నాకు మ్యాన్ మేనేజ్మెంట్ తెలుసు కానీ టెక్నికల్గా ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఏమి అక్కర్లేదు, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ యూజ్ యువర్ కామన్ సెన్స్. నేను అట్లాగే 10 సంవత్సరాలు పృథ్వీలో వాళ్ళతో మేనేజ్ చేసి యూజింగ్ మై కామన్ సెన్స్ మ్యాన్ మేనేజ్మెంట్, చాలా తృప్తికరమైన ఇది.
ఓకే,
అట్లాగే ఈ పుస్తకాలు కూడా నా తృప్తి కోసం రాసుకున్నాను. ఈ పుస్తకాలకి కాపీరైట్ చెప్పాను కదా ఇందాక, కాపీరైట్ తీసుకునే
చేశాను,
అగౌరవపరచదలుచుకోలేదు.
రాయల్టీ కూడా
మహారచయితగా అగౌరవం కలిగించకుండా చేశాను, అదొక తృప్తి.
సార్, అలాగే తెలుగులో ఉడ్హౌస్ గారి రచనలు చేసిన వాళ్ళలో బతికిన కాలేజీ అని పాలగోమి పద్మరాజు గారు, వారి గురించి, అలాగే తలావదులు సుందరం గారు, ప్లస్ ఎంబీఎస్ ప్రసాద్ గారు ఉడ్హౌస్ తరహా కథలు రాసిన ఈ చిన్న వివరాలు మీరు ఒకసారి.
యాక్చువల్గా ఇందాక చెప్పాలంటే చాలామంది ఉడ్హౌస్ స్ఫూర్తి ప్రేరణ ఉంది కానీ ఎవరు బయటపడలేదు. ఓన్లీ పద్మరాజు గారు, పాలకుడు పద్మరాజు, మహారచయిత,
రాజవాన
ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన ఆయన, చాలా సినిమాలకు కూడా కథలు
రాశారు,
బంగారు పాప లాంటి సినిమాలన్నీ.
అవును,
ఆయన ఉడ్హౌస్ అభిమాన రచయిత, ఐ మీన్ అభిమానులు అని తర్వాత తెలిసింది. బతికిన కాలేజీ ఉడ్హౌస్ లాగా రాయాలని ప్రయత్నించారు. ముందు మాటలో నా సంజాయిషి, ఆ పేరు కూడా నా సంజాయిషి అని పెట్టుకున్నాడు, కానీ ఎందుకు ఇట్లా రాసావో అన్నట్టుగా మనం ఉడ్హౌస్ లాగా రాయాలనిపించింది. ఎంత నా ప్రయత్నం సఫలమో కాదని విఫలమని ఆయన మోరార్లెస్ ఒప్పుకున్నారు. కానీ నేను తర్వాత చదివాను, అది చిన్నప్పుడు చదివాను, ఇప్పుడు మళ్ళీ కొన్ని చదివాను. కథనంలో కానీ కథలో కానీ ప్లాట్లో కానీ ఎక్కడా ఉడ్హౌస్ రచనలకి పోలిక లేదు, అది విఫలమే నా పర్సనల్ ఒపీనియన్.
ఓకే,
తల్లావజ్ర సుందరం గారు ఒక కథ రాశారు అన్నారు, నేనైతే చదవలేదు. ఎంబీఎస్ ప్రసాద్ గారు హాస్యం అనే పత్రిక నడుపుతూ ఉండేవాడు, దానికి ఎడిటర్గా ఉండేవారు. హా అంటే హాస్యం, సమ్ అంటే సంగీతం,
రెండు
కలిపి ఈ మన శాంతా బయోటెక్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుండేది. ఆయన ఉడ్హౌస్ తరహా కథలు అని రాశారు, అది చూశాను. అది ఉడ్హౌస్ తరహా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే అది ఉడ్హౌస్ కథలే, అనుసృజనే. మరి కాపీరైట్ అవాయిడ్ చేయడానికి అట్లా పెట్టారో ఏమో నాకు తెలియదు, నేను అడగలేదు. ఆయన నాకు బాగా పరిచయం కానీ నేను ఎప్పుడు అడగలేదు, ఈ సంగతి అడగలేదు.
సార్, అలాగే ఇప్పుడు మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు ఎక్కువ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, అంతకుముందు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు బాగా చదువుతూ ఉండడం సంబంధించి ఆ రకంగా నడిచింది మీ క్యారియర్. ఆ తర్వాత మీరు ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉడ్హౌస్ గారి రచనలు బాగా అనుసృజన చేసి ట్రాన్స్క్రిప్షన్ చేసి చేశారు. ఈ ప్రాసెస్లో మీకు జనరల్గా ఎలా ఉంటుందంటే, అమ్మాయి వర్క్ చేసాం ఇంకా చాలులే, హ్యాపీగా ఇంక రిటైర్ లైఫ్కు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది, ఏ పని పెట్టుకోకుండా, జనరల్గా ఇలా ఉంటుంది యాటిట్యూడ్. కానీ మీరు మీకు ఒక వర్క్ మీరు ఒక మీకు అంటూ మీకు ఒక వర్క్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా మీ రచనలు మీరు చేసిన అనుసృజన రచనల వల్ల ఎంతో ఈ రచనా రంగానికి ఎంతో సేవ చేశారు. అయితే ఈ ప్రాసెస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది సార్?
అయ్యో ఎక్సలెంట్, వితౌట్ దేర్ సపోర్ట్. అందుకే లేటెస్ట్ సరదాగా మరికాసేపు అనే పుస్తకం
సార్
మా ఫ్యామిలీ మెంబర్స్కి అంకితం ఇచ్చాను. వాళ్ళ సపోర్ట్ లేకపోతే కష్టం, ఎందుకంటే నా ఆనందాన్ని వదిలేస్తారు.
ఓకే.
అండ్ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, అది అట్లా కూర్చుంటున్నాడు టైం పాస్ అవుతుంది అని చెప్పేసి దే సపోర్ట్ మీ వెల్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ వే ఫైనాన్షియల్లీ, ఇవన్నీ ఖర్చుతో కూడిన, ఇది పెద్ద ఖర్చుతో కూడిన హాబీ,
ఖర్చుతో కూడిన హాబీ ఇది. ఇట్స్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
ఇట్ ఇస్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐ డోంట్ గెట్ మచ్.
ఎస్.
సో నేను ఖర్చు పెట్టేదానికన్నా నాకు వచ్చేది చాలా తక్కువ, 10%.
అవును.
సో దాంట్లో కూడా వాళ్ళు ఎవరు ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు. ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో దే విల్ నాట్ ఆస్క్.
ఓకే. సో మీకు మంచి సపోర్ట్ బాగా ఫ్యామిలీ నుంచి కూడా వస్తూ ఉంటుంది.
మీరు తర్వాత క్వశ్చన్ వేసే ముందు నాకు ఒక నా వైపు నుంచి ఒక వచ్చింది.
చెప్పండి సార్.
శ్రోతల తరఫున నా తరఫున
సార్
ఒక ప్రోగ్రామ్ లో ఇందాక భానుమతి టాపిక్ వచ్చింది.
అవునండి. ఇందాక ఒక పుస్తకంలో
కవర్ ముఖచిత్రం,
ముఖచిత్రం వేశారు భానుమతి గారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా భానుమతి గారి ఫోటోలు, చాలా చూశాను. ఈ రకమైన ఫోటో ఫస్ట్ టైం చూస్తున్నాను.
బాబు గారి కొంటెతనం
అలా ఎప్పుడు చూడలేదు. భానుమతి గారి ఫోటో అంటే ఆవిడ వేణ పట్టుకోవడం, లేకపోతే తొంబైలో పట్టుకోవడం, సితార పట్టుకోవడం తప్ప ఇలా ఎప్పుడు చూడలేదు.
బాబు గారి గొప్పతనం, కొంటెతనం కూడా రెండు.
చెప్పండి సార్.
ఒక ప్రోగ్రామ్ లో శ్రోతలకు కూడా చెప్తున్నాను, నేను కింద నెలలో ఆ కింద నెలలో ఒక ప్రోగ్రాంలో మునిమాణిక్య నరసింహారావు గారి జన్మదిన ఈయన అని తెలియదు అప్పుడు. వెంకటేశ్వరులు గారు భానుమతి గారి గొంతుని, చాలామంది గొంతుని బట్ ముఖ్యంగా భానుమతి గారి గొంతుని బాగా అనుకరిస్తారు, మిమిక్రీ చేస్తారు అని చెప్పారు. ఆయన ఒక గొప్ప పాట పాడారు భానుమతి గారిని. ఈ ప్రోగ్రాం అయిపోయే లోపల మీరు శ్రోతలకి నాకు వినిపిస్తే ఐ విల్ బి హ్యాపీ.
తప్పకుండానండి, డెఫినెట్గా వినిపిస్తాను. తప్పకుండా వినిపిస్తాను సార్, డెఫినెట్గా సార్. ఇది బొబ్బిలి యుద్ధం సినిమాకి డాక్టర్ రాజేశ్వరరావు గారు కంపోజ్ చేశారు ఈ సినిమాకి. సీనియర్ సముద్రాలు గారు రాసినట్టున్నారు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, నాకు తెలిసినంతవరకు ఈ పాట.
శ్రీకర కరుణాలవాల వేణుగోపాల, శ్రీకర కరుణాలవాల వేణుగోపాల, సిరులు యశము శోభిలు దీవించు మమ్ములా, శ్రీకర కరుణాలవాల వేణుగోపాల.
థ్యాంక్ యూ సార్.
మల్లీశ్వర్లో ఒక్క జర్ర,
మల్లీశ్వర్లో పాట అడిగారు. యాక్చువల్గా ఆ పాటలు చాలా కష్టమైన పాటలు అండి మల్లీశ్వర్లో. అయితే నాకు కొంచెం కన్వీనియంట్గా ఉన్న పాట పాడతాను. ఆవిడ అది ఇప్పుడు చాలా ఆ పాట కొంచెం చిలిపితనంగా పాడిన పాట. రామారావు గారిని నాగరాజు క్యారెక్టర్ సినిమాలో ఆయన కొంచెం ఆట పట్టిస్తూ పాడే పాట.
కోతి బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట, కోతి బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట, మళ్ళీ మాలతి వస్తారా మాలికలెన్నో తెస్తారా, కోతి బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట, కోవెల తోట విడిదంట. ఏ బావ ఆటాడుకుందాం,
మాట మాట్లాడేటప్పుడు మళ్ళీ కొంచెం సన్నని వాయిస్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అయితే మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి తరంగా స్టూడియోకి ఇచ్చేసి మీ జీవిత విశేషాలు, ఇటు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో మీరు వర్క్ చేసినప్పుడు, ఆ తర్వాత పీజీ వుడ్ హౌస్ గారి రచనల్ని మీరు ప్రత్యేకంగా వారి టేకప్ చేసి వాటిని తెలుగులో అనుసృజన చేసి ట్రాన్స్క్రియేషన్ చేశారు. సాధారణంగా ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే రచన అంటే డైరెక్ట్ రచన లేకపోతే ఇంకోటి అనువాదం, ట్రాన్స్లేషన్ రెండే అనుకుంటారు. ట్రాన్స్క్రిప్షన్ అని ఉంటుందని సరే మామూలుగా కామన్గా చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటి, చాలా తక్కువ డిఫరెన్స్ కూడా అది, ఆ డిఫరెన్స్ ఏంటనేది మీరు చక్కగా వివరించి చెప్పారు. అయితే చివరిగా ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే సందేశం.
యంగ్ జనరేషన్కి ఇప్పుడు తెలుగులో ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు. అంటే మన అర్బన్ దీంట్లో రూరల్ ఏరియాలో తెలుగులో చదువుతూ ఉండొచ్చు. తెలుగు అనేది మా ఇంట్లో అంతా చక్కగా మనం ఇంకా అమ్మా నాన్న తాతయ్య అమ్మమ్మ మా అమ్మ ఇట్లా పిలుస్తూనే ఉండాలి. ఇదే కంటిన్యూ అయితే తెలుగు భాషకి చనిపోకుండా, అందరూ అంటున్నారు తెలుగు భాష ఈజ్ గోయింగ్ టు డై అని, అది కాకూడదు అని ఒక అందరూ రిజాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ ఓటు వేయాలని ఎట్లా రిజాల్వ్ చేసుకున్నారో ఇట్లా తెలుగు భాషని మా ఇంట్లో నాశనం చెయ్యము అని ఒక రిజాల్వ్ చేసుకుని భాషని ప్రోత్సహించేందుకు తెలుగు పుస్తకాలు చదివి సుమతి శతకాల్లో పద్యాలు లేకపోతే వేమన శతకాల్లో ఒక్కటన్నా రెండన్నా నేర్పిస్తే భాష ఇంకా అభివృద్ధి చెందుతుంది, లేకపోతే భాష చనిపోకుండా ఉంటుంది అనేది నేను చూస్తాను.
ఓకే సార్, మీరు ఇచ్చిన సందేశం, ఈ మీరు చెప్పిన మాట పాటిస్తారని ఆశిస్తూ మరి తరంగా రేడియోకి ఇచ్చేసిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మరింతగా మరిన్ని రచనలు ఈ మరింతగా కొనసాగిస్తూ ఇవన్నీ మీరు ఇంకా కంటిన్యూ చేయాలని తరంగా కోరుకుంటూ మరొకసారి మా తరంగా రేడియోకి ఇచ్చేసినందుకు మరొకసారి మా తరంగా రేడియో తరఫున మా శ్రోతల తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.
థ్యాంక్ యూ. నమస్కారం.
డైలీ లిజనర్స్ విన్నారు కదా, ఇది ఈనాటి ఇంటర్వ్యూ. ప్రముఖ హాస్య అనువాద రచయిత శ్రీ గబ్బెట్టి కృష్ణమోహన్ గారితోటి లైవ్ ఇంటర్వ్యూ కార్యక్రమం. మళ్ళీ వచ్చే శుక్రవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 నుంచి 9:30 మధ్యలో ప్రసారమయ్యే ఆహ్వానం కార్యక్రమంలో మరొక అతిథితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ ఎల్ వెంకటేశ్వర్లు సైనింగ్ ఆఫ్. ప్లీజ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్.
మీరు ఇప్పటి వరకు రేడియో తరంగాలు గతంలో ప్రసారం చేసిన కార్యక్రమం యొక్క పబ్లిక్ ఆర్కైవ్ విన్నారు. రేడియో తరంగా గురించిన మరిన్ని వివరాలకు తరంగా మీడియా .com ను సందర్శించండి.